ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంత నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
My life is my message and Pintano.
Bhagavan says my life is my message.
Tvameva mata cha pita tvameva. Tvameva bandhuscha sakha tvameva. Tvameva vidya dravidam tvameva. Tvameva sarvam mama deva deva. Shri Sai Deva. Talli tandri guru daivam sarvam tanai. Nisvardha seviye tan aayudhanga chesukuni మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడియాడని శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. ఈనాటి పొద్దున్న స్వామివారు ఏ దివ్య సందేశాన్ని ఈ రోజుకి అందిస్తున్నారో అని ఒక్కసారి నా మొబైల్లో అట్లాగా తిరగవేసి చూస్తే, సాయి ఇన్స్పైర్స్ ప్రతిరోజు రేడియో సాయి వారు పంపించే ఈ థాట్ ఫర్ ది డే చదువుతుంటే ఒక మంచి స్ఫురణ కలిగింది. ఆ స్ఫురణ వల్ల ఈనాటి కార్యక్రమం రూపుదిద్దుకుందని శ్రోతలందరికీ మనవి చేసుకుంటున్నాను. మనం చేసే ప్రతి కార్యానికి, ప్రతి ఆలోచనకి, ప్రతి మాటకి స్వామే క్రియ కర్త. చేసేది ఆయన, చేయించేది ఆయనే. కొంతమంది భక్తుల జీవితాలను గాని, మహనీయుల చరిత్రలను గాని చదివితే, వారి అనుభవాలు తెలుసుకుంటే వారు ఎంతో ఉత్తమ స్థాయికి ఎలా వెళ్లగలిగారు అని ఒక ఆలోచన మనసులో తలెత్తుతుంది. ఆలోచన కన్నా ఆశ్చర్యమే ఎక్కువసార్లు మనల్ని ఆహ్వానిస్తుంది. ఉదాహరణకు ధ్రువుడు, నచికేతుడు తీసుకుందాం. ధ్రువుడు అంత చిన్న వయస్సులో కేవలం తండ్రి ఒడిలో కూర్చోవాలి అన్న ఒకే ఒక్క కోరికతో అడవికి వెళ్లి తపస్సు చేసి భగవంతుణ్ణి దర్శించుకుని తారాస్థాయికి ఏ విధంగా వెళ్లగలిగాడు. నచికేతుడు తండ్రి చేసిన పనిని నచ్చక యముడి దగ్గరికి సైతం వెళ్లి యమధర్మరాజుతో సంభాషించి అంత చిన్న బాలుడు ఎలా తిరిగి వచ్చాడు, అది కూడా సందేహ నివృత్తి గావించుకొని. హనుమంతుడు ఒక మామూలు వానరం భగవంతుడిగా కొలవబడే ఎత్తుకు ఎలాగెదిగాడు? అంతెందుకు, ఇటీవల కాలంలో కలియుగంలో మనం తీసుకున్నప్పుడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్మాగాంధీగా ఎలా మారగలిగారు? ఒక మామూలు యువకుడు కలకత్తాలో ఉండే నరేంద్రుడు ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త స్వామి వివేకానందగా ఎలా రూపుదిద్దుకున్నారు, ఎలా పరిణితి చెందారు? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు మన ఆలోచనలకు సానుపడతాయి. మనం ఈ కోవలోకి అసలు రాగలమా? సామాన్య ప్రజలమైన మనము, సామాన్య మానవులమైన మనము ఇంత ఉన్నత స్థాయికి చేరుకోగలమా అని ఆలోచన నన్నెప్పుడూ వెంటాడుతుండగా, స్వామి చెప్పిన విషయాలు ఒక ప్రవాహంగా మనసులో పరిగెత్తుకుంటూ వచ్చినాయి. అంతేకాదు, సాయి భక్తుల జీవితాలను మనం జాగ్రత్తగా తెరిచి చూస్తే మనం జీవితంలో సాధించలేనిది ఏదీ లేదు అని అర్థమవుతుంది. ప్రస్తుత కాలంలో మనకందరికీ తెలిసిన విషయమే ఇది, మేనేజ్మెంట్ గురూస్ అంతా కొన్ని ప్రాక్టికల్ మోడల్స్ గా తయారు చేస్తూ సక్సెస్ కోసం వెతుకుతున్న యువతకు వివిధ రకాలుగా సింపోజియంస్ గాని వర్క్షాప్స్ గాని అందిస్తూ ఉంటారు. ఈ టిప్స్ అని, ఈ ట్రిక్స్ అని ఎన్నో ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటారు. కాని స్వామి చెప్పిన వాక్యాలను ఆధారం చేసుకుని మన ప్రయాణాన్ని బయటికి కాకుండా, మన వెతుకులాటని ఆవలకి కాకుండా మన లోనికి, మన అంతరంగంలోకి పోనిస్తే ఇక మనకున్న శక్తి ఏంటో అర్థమయ్యి మనకు ఏ రంగంలోనైనా విజయాన్ని అందిస్తుంది, విజయాన్ని చేకూరుస్తుంది అన్న ఒక విశ్వాసం కలుగుతుంది, ఒక నమ్మకం కుదురుతుంది. ఈ వెతుకులాటలో, ఈ ప్రయత్నంలో స్వామి ప్రబోధంలో ఒక విషయం నాకు కంటపడింది. అదేంటంటే, జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనైనా తొణకక బెణకక వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. తలచినట్టి పనులు తారుమారైనచో తొణకవలదు, ఎవరు బెణకవలదు. చీకు చింత వేడి చిరునవ్వు నవ్విన అతడి గుండె పండినట్టివాడు. జీవితము ఒక సవాలు, ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎట్టి పరిస్థితులుండైనా బలహీనతకు చోటు ఇవ్వకూడదు. బలహీనులు ఏ చిన్న కార్యాన్నైనా సాధించలేరు. కనుక మీరు మానసిక బలమును సంపాదించుకోవాలి. మీ మనస్సు దైవ విశ్వాసంతో కూడినదిగా ఉండాలి. మంచిపైన విశ్వాసమును, చెడుపైన అవిశ్వాసమును పెంచుకోవాలి. కష్టాలు కదిలిపోయే మేఘాల వలె వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటికి వెరవకూడదు అని చదివాను. అంటే కేవలం ధైర్యం ఉంటే సరిపోతుందా ఏదన్నా సాధించడానికి అన్న మరో సందేహం అప్పుడు తలెత్తింది. నేను పెద్ద సంగీత విద్వాంసుని కావాలి, నాకు ధైర్యం ఉంటే సరిపోతుందా? నేను ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుణ్ణి కావాలి, ధైర్యం చాలా దానికి. సరే, స్వామి ఒక ఎగ్జాంపుల్గా, ఒక రోల్ మోడల్గా ఎంతో మంది ఫాలో అవుతారన్న మంచి ఉద్దేశంతో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టించారు. మరి నేను కూడా అది కట్టించగలనా? అలాంటిది దానికి కూడా ధైర్యం ఒక్కటే ఉంటే సరిపోతుందా? మన ఎనలేని ప్రశ్నలకు దయామయులైన మన స్వామి, సద్గురువైన సాయినాథుడు, మేనేజర్ ఆఫ్ మేనేజర్స్, లీడర్ ఆఫ్ లీడర్స్, సమాధానం ఇవ్వడమే కాకుండా మనం సంకల్పించుకున్న దాన్ని సాఫల్యం చేసే వరకు తాను సైతం నిద్రపోరు. మరి స్వామి ఏం చెప్తున్నారు? మానవులుగా మన బాధ్యత ఏంటో స్వామి మాటల్లో విందామా?
ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి శక్తి, పరాక్రమం, షడేతి యతి తిష్టంతి తత్ర దేవ సహాయకృతుం. ఏ రంగమునందైనను, ఏ కాలమునందైనను, ఏ మానవుడైనను ఈ సత్సంపత్తితో కూడినటువంటి యొక్క ఆరు గుణములు కలిగినటువంటి వాడు సర్వత్రా విజయమునే సాధిస్తాడు. ఈ షడ్గుణములే మానవుని సకలేశ్వర్య సంపన్నునిగా గావిస్తుంది. ఈ షడ్గుణములు కలిగినటువంటి మానవుని సర్వ విజయములు కూడాను వరిస్తుంది. అయితే ఈ సద్గుణములకు అనేక విధములైనటువంటి అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి. విద్యార్థికి మధ్య మధ్య పరీక్షలు ఏ విధంగా అడ్డు తగులుతుందనో అదే విధంగానే ఈ షడ్గుణములు యందు కూడాను పరీక్షించే నిమిత్తమై అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి. ఇది తమ యొక్క భవిష్యత్తునకు ఉన్నత సోపానమనే భావించాలి. ఈ యొక్క అడ్డులే కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, నిందలు, నిష్ఠూరములు, ఇలాంటి కొన్ని అవాంతరమైన బాధలు మనకు అడ్డు తగులుతూ ఉంటాయి. వీటినన్నీ కూడాను ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని దానిని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోవలసి వస్తుంది.
స్వామి ఎన్నోమార్లు మనకి తమ ఉపన్యాసాల్లో చెప్పిన విషయాలు ఒక్కసారి మనం గనక గుర్తు చేసుకోగలిగితే, స్వామి ఎప్పుడు చెప్తారు, మనం ఏదైనా మంచి కార్యాన్ని సాధించాలి అని ఒక్కసారి కోరుకున్నప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని శక్తులు దానికి ఏ విధంగా మనకి వనరులు సమకూరుస్తాయో స్వామి ఇప్పుడు చెప్తారు. మనకి కావలసిన ధనం గాని, మనకి కావలసిన సదుపాయాలు గాని, ఏ వస్తువు కావలసినా ప్రకృతి, మన చుట్టుపట్ట పరిసరాలు వాటంతట అవే అలా అమర్చుకుపోతాయి. అది మంచి సంకల్పానికి ఉన్న బలమేంటో. మనసులోకి వచ్చిన కోరిక సంకల్పము మంచిదయ్యి ఒక ఉత్తమమైన కారణం కోసమైతే భగవంతుడు దానికి ఎప్పుడు అండగా ఉంటాడు అనటానికి ఏ సందేహమూ అవసరం లేదు. మరి ఒక భక్తురాలి జీవితంలో ఈ మార్పు ఎలా కలిగిందో, తాను సేవ చేయాలనే ఉత్సాహం మనసులో దృఢంగా కలగడం వల్ల, పెట్టుకోవడం వల్ల భగవంతుడు దానికి తగిన ఏర్పాట్లు ఎలా చేశారో ఆ అమ్మాయి మాటల్లో విందాం.
ఆమె గాథ మరెందరికో ఆదర్శంగా నిలుస్తుంది. సేవదల్ వాలంటీర్గా ప్రశాంతిలో సేవా చేయాలనే ఉత్సాహం ఆసక్తితో వచ్చిన ఆమె ఆ తర్వాత తనను జీవితాంతం వేధిస్తున్న వైకల్యాన్ని నయం చేసుకుని తిరిగి వెళ్లడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమె గాయత్రి. తనకి పోలియో ఉన్నా కూడా బాబా ఆశ్రమం ప్రశాంత నిలయంలో సేవ చేసుకునే అవకాశం కోసం ప్రయత్నించేది. ప్రశాంత నిలయం సేవల్లో భాగం కావాలని తపన పడేది. గాయత్రిలో ఉన్న అదే ప్రేరణ, తపన, పట్టుదల ఆమెను వెంటాడుతున్న విధిని మార్చేసింది. చిన్నతనం నుంచి వేధిస్తున్న వైకల్యాన్ని తొలగించి ఆమెకు పరిష్కారం చూపించారు స్వామి.
మాది మహబూబ్నగర్ డిస్టిక్, అక్కడ గద్వాల్ అనే టౌన్. యాక్చువల్గా నాకు చిన్నప్పుడు ఫీవర్ వచ్చేసింది. ఫీవర్ వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్ ఇంజక్షన్ ఇవ్వడంతో నా నర్వస్ అన్ని పడిపోయాయి. పడిపోతే మా అమ్మగారు ఇట్లా నిల్చోబెట్టడానికి చూస్తే కూడా నేను నిలబడలేక కింద పడిపోతుంటే వాళ్ళకి అర్థమైపోయింది ఈ ఎఫెక్ట్ వల్ల తనకు పోలియో వచ్చిందని. ఆ ఏజ్ లో నాకు ఏజ్ సర్టెన్ ఏజ్ రిమెంబర్ లేదు. అప్పుడు పోలియో వచ్చింది. చాలా అంటే అన్ఎక్స్పెక్టెడ్ కదా, నడుస్తూ ఉన్న అమ్మాయి ఒక్కటేసారి అలా ఆడిపోవడం వల్ల అందరూ చాలా ఫీల్ అయ్యారు. అప్పటి నుంచి ఇంకా అలాగే ఉన్నాను.
అయితే ప్రశాంత నిలయంకి వెళ్లి సేవ చేసే కోరిక మీలో ఎప్పుడు పుట్టింది?
మహబూబ్నగర్ లో ఇదంతా చూశాక అప్పుడు అక్కడ అందరు అనుకునేవాళ్ళు ప్రశాంత ఈ కైండ్ ఆఫ్ సేవలు ఉంటాయి, ఇట్లా ఉంటాయి, ఎవరైనా చెయ్యొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పేవాళ్ళు అనమాట. అప్పటి నుంచి నాకు ఎలాగైనా సరే సేవ చేయాలి, ప్రశాంత నిలయం వెళ్ళాలి, స్వామి దగ్గర సేవ చెయ్యాలి అనే కోరిక బాగా గట్టిగా పడిపోయింది. అది
ఇక్కడికి వచ్చాక, ప్రశాంత నిలయంకి వచ్చాక ఏం జరిగింది?
2006 December 31st అది. నేను ఆ రోజు నైట్ అంటే 30కి డిసైడ్ అయ్యాను, ఎలా అయినా సరే ఈ ఇయర్ స్వామి ద్వారా స్టార్ట్ చేయాలి, స్వామి దర్శనంతోనే మొదలు పెట్టాలి, స్వామి సేవ ద్వారా మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యాను. ఆ రోజు నైట్ 31కి డిసైడ్ అయ్యి మా పేరెంట్స్ కి చెప్పేశాను. మా ఇట్లా నేను వెళ్తాను, పుట్టపర్తికి వెళ్తానని చెప్పాను. మా పేరెంట్స్ అన్నారు వద్దు, ఒక్కదానం అయిపోతేగా ఎవరు రావట్లేదుగా అన్నారు. లేదు, ఏదైనా సరే స్వామి నమ్ముతాం కదా, స్వామి ఉన్నారు మన వెంట కంట జంట అంటే యూ సెండ్ మీ, నన్ను పంపించండి అని చెప్పాను. మా ఫాదర్ ఈ అబ్జెక్ట్ చేయలేదు, సరే వెళ్ళు అని చెప్పేసి నన్ను స్టేషన్ లో దిగిపెట్టారు. స్వామి దయవల్ల అక్కడ గద్వాల్ నుంచి ఇద్దరు సేవదలు వెళ్తున్నారు, అది ఆంటీ అంకుల్, వాళ్ళతో పాటు నన్ను దిగిపెట్టారు. స్వామి మా పేరెంట్స్ హ్యాపీ అనమాట, ఒక్కది వెళ్ళట్లేదు లేదు తను వాళ్ళతో పాటు వెళ్తుందని. వాళ్ళతో పాటు నేను పుట్టపర్తి వచ్చాను. పుట్టపర్తి వచ్చాక మా ఇంటి ఓనర్ అంకుల్ సాయిబాబా గారు అక్కడ పుట్టపర్తి బ్రాంచ్ లో బ్యాంక్ మేనేజర్ గా జాబ్ చేస్తున్నారు. అయితే ఓన్లీ అంకుల్ ని పేరు తెలుసు, అంతవరకు నేను చూడని కూడా చూడలేదు అంకుల్ ని. అయితే ఇలా వాళ్ళకి అడ్రస్ చెప్పాను, వాళ్ళు నన్ను అక్కడ దిగిపెట్టేశారు. అక్కడ దిగిపెట్టేశాక నెక్స్ట్ డే నేను ఆంటీ మనం ఎప్పుడు సేవకు వెళ్దాము అది ఇది అంటే, నేను వెళ్లి మన లీడర్ ని కనుక్కొని వస్తాను, నీకు ఈవినింగ్ చెప్తానమ్మా అని చెప్పారు. ఈవినింగ్ గణేష్ గేట్ దగ్గర కలువు అని చెప్పారు. గణేష్ గేట్ దగ్గరికి కలిసాక అంటున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ మనం వెళ్దాము, ఆమె చెప్పారు ఇలా రమ్మని అని చెప్పారు. సరే అని ఇద్దరం కలిసి నెక్స్ట్ డే వెళ్లాము. నెక్స్ట్ డే ప్రశాంతి అక్కడ సేవాదల్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఒక 500 మంది ఉన్నారు దాదాపుగా, వాళ్ళందరిలో నేను ఒక దాన్ని. వాళ్ళు ఫోటో అడిగారు నన్ను, మా లీడర్ ఫోటో అడిగారు, అన్ని ఇచ్చేసాను, ఫోటో నా పేరు అన్ని రాసేసుకుని. సేవ కూడా అలాట్ చేశారు ఎక్కడ అని అంటే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్నారు. సరే అని చెప్పేసి మాకు కార్డ్స్ ఇచ్చేసి, అమ్మ మీరంతా వెళ్లి మీ లగేజెస్ తీసుకోండి, ఇప్పుడు బస్సు వస్తుంది, బస్ లో బయలుదేరారు అని చెప్పారు. సరే అని చెప్పాము మేము. నేను లేచాను, వాళ్ళందరూ ఇంకా కూర్చొని ఉన్నారు, నేను మాత్రం కర్ర పట్టుకుని లేచాను. చున్నీ అంతా ఇట్లా కవర్ చేసేసుకుని ఇట్లా లేచేసరికి ఆంటీ చూశాను. నన్ను చూసి, అమ్మ నువ్వు హ్యాండిక్యాప్డ్ అన్నారు. అవునా ఆంటీ అని. అయితే సారీ ఇచ్చేసే కార్డు అని చెప్పారు. అంటే ఎందుకు అన్నాను. లేదమ్మా నువ్వు హ్యాండిక్యాప్డ్ సేవ లేదు అన్నారు. అంటే లేదు నేను చదువుకున్నాను, ఇది కాకపోయినా ఏదైనా చేస్తానని చెప్పాను. లేదు లేదు యూ క్యాన్, నీవు చేయలేవు, నీకే ఒకరు సేవ చేయాలి, నువ్వేం సేవ చేస్తావు అన్నారు. లేదు ఆంటీ ఏ సేవ ఇచ్చినా చేస్తాను, మీరు ఇది కాదు కదా కనీసం మందిరం క్లీన్ చేయడం కానీ ఊడవడం కానీ ఏది ఇచ్చినా నేను చేస్తాను, నేను ఇంట్లో కూడా చేస్తానంటే, ఆహా లేదు సారీ సారీ మేమేం చేయలేము, అవన్నీ చేయలేము, ఇచ్చేసే ఇచ్చేసే ఇచ్చేసే. అందరు నన్నే చూస్తున్నారు ఆ 500 మంది. మెయిన్ అది ఏమో కానీ ఈ ఫీలింగ్ నాకు సేవ కోసమే నేను వచ్చాను. రిక్వెస్ట్ చేసి పేరెంట్స్కి అందరినీ ఒప్పించి చూస్తే స్వామి నువ్వు నాకు సేవ ఇప్పించలేదని బాధ నాకు చాలేసింది. తను తీసేసుకుంది కార్డు, ఇంకా కార్డ్ తీసేసుకున్నాక ఇంక నేను అక్కడ ఉండలేదు, ఉండకుండా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి యజుర్వేద మందిరం బ్యాక్ గేట్ ఉంటుందిగా, అక్కడ కొంచెం ముందుకొస్తే స్టెప్స్ ఉన్నాయి, ఖాళీ స్టెప్స్, అక్కడ కూర్చున్నా. ఆ 10:30 అరౌండ్ అక్కడ కూర్చొని నైట్ 9 వరకు అక్కడే కూర్చున్నా నేను, ఏడుస్తూ కంటిన్యూగా ఏడుస్తూ, స్వామి ఇన్ని ఇయర్స్ లో నేను కాలేజ్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా స్వామి నాకు కాలు కావాలి, నేను కాలు లేదు, నేను నడవలేను, ఇది చేసుకోలేకపోతున్నాను అని మాత్రం ఎప్పుడు అడగలేదు కదా. కానీ కేవలం నేను నడవలేకపోవడం వల్లనే నాకు ఇది
సేవ
అవకాశం ఇస్తలేరు కదా, ఈ అవకాశం ఇయ్యనప్పుడు నేను అసలు ఉండను కూడా ఉండను అని చెప్పేసి బాగా ఏడ్చేసాను. కంటిన్యూస్ గా అసలు ఆపను కూడా ఆపలేదు, అందరు నేను అలా చూసుకుంటూ వెళ్తున్నారు. నేను అసలు ఏంటంటే స్వామి ఇన్ని ఇయర్స్ లో కానీ సేవ చేసే భాగ్యం లేనప్పుడు అసలు నేను ఉండి కూడా వేస్ట్, ఇంకా ఇదే లాస్ట్, ఇంకా 9 అయిపోయింది, 9 అయ్యేసరికి ఉండొద్దు, ఇంకా పుట్టపర్తలు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి స్వామికి ప్రేయర్ చేశాను. స్వామి ఇంకా నేను వెళ్తున్నా, నాకు సేవ చేసే భాగ్యం ఇవ్వలేదు నువ్వు అని చెప్పేసి రూమ్కి వెళ్ళాను. రూమ్కి వెళ్తే అంకుల్ భోజనం చేసావమ్మా అని అడిగారు. భోజనం చేశాను అని చెప్పి అబద్ధం చెప్పాను, తినలేదంటే మళ్ళీ తిన్నానని చెప్తారు అలా చెప్పేశారు. ఇంకా బెడ్ అంతా సదురుకుంటూ నేను అనుకున్నాను మనసులో, స్వామి ఇది లాస్ట్, ఇంకా పుట్టపర్తి నేను రాను, ఎప్పుడు రాను, సేవ చేసే భాగ్యం లేనప్పుడు నేను ఇక్కడ ఉండి కూడా వేస్ట్ అని చెప్పేసి అనుకున్నా. నిద్రపోయాను. ఆ నిద్రలో స్వామికి హారతి ఇస్తారు పూజారి గారు, పర్టికులర్ నేను తెలియదు. అయితే ఆయన కల్లో కనిపించారు, కల్లో కనిపించి ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చారు నాకు. ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చి స్వామి అనుగ్రహం లేకుండానే పుట్టపర్తి వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నావా అన్నారు. అసలు ఎలా అన్నారంటే స్వామి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, ఆ తర్వాతే పుట్టపర్తి నుంచి వెళ్ళాలి, అంతవరకు వెళ్ళక్కర్లేదు అన్నట్టు చెప్పేశారు. నేను మార్నింగ్ లేచి చూసేసరికి ఆశ్చర్యం, ఒకసారి ఏంటి స్వామి అనుగ్రహం లేకుండా పుట్టపర్తి వదిలిపెట్టి వెళ్ళొద్దు అంటారు, నేను వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యానని నేను అనుకున్నాను. ఇంకా ఫ్రెష్ అప్ అయి వస్తే అంకుల్ అప్పుడు అన్నారు, అంకుల్ అమ్మా నీకు ఇక్కడ హాస్పిటల్లో చెకప్ చేయిద్దామా అని. అంకుల్ ఇక్కడ ఆర్తో లేదు కదా, ఓన్లీ హార్ట్ వాళ్ళకు ఉంది కదా, వీళ్ళకి లేదు కదా అంటే, లేదు రీసెంట్ గా స్టార్ట్ చేశారు, ఎందుకో నాకు అనిపిస్తుంది చేయిద్దాము అని, ఈ లెగ్ కాకపోయినా ఆర్టిఫిషియల్ లెగ్ పెడతారేమో అడుగుదాము అన్నారు. అయితే నేను అంకుల్ హాస్పిటల్కి వెళ్లే ముందు మనం ఒకసారి నేను ఒకసారి స్వామి దర్శనం చేసుకుని వస్తాను అని చెప్పాను. వెళ్లి గణేష్ గేట్కి వెళ్ళాను. గణేష్ గేట్కి వెళ్తేనే అక్కడే పూజారి గారు డ్రీమ్ లో కలలో ఎలా చెప్తారో రియల్ గా కూడా పిలిచి రోజ్ ఫ్లవర్ ఇచ్చారు. రోజ్ ఫ్లవర్ ఇచ్చి స్వామి అనుగ్రహం లేకుండానే నువ్వు పుట్టపర్తి వెళ్ళిపోవాలనుకుంటున్నావా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా వర్డ్స్ అన్ని అను అలాగే జరిగింది. నేను ఒక్కసారికి షాక్, అసలు కలలో జరిగినదంతా ఇలా నిజమైపోయింది ఏమి అని. అసలు సరే ఏమో స్వామి ఏమో తలచారు, స్వామి ఏమో తలచినట్టున్నారు, సంకల్పించారు, అది ఏదో జరగబోతుంది అనుకుని సరే అని మళ్లీ దర్శనానికి వెళ్దామని ముందుకెళ్తున్నా. ముందుకెళ్తుంటే స్వామి ఫ్రెండ్ తన రూమ్ నుంచి బయటకు వస్తే నాకు ఫోటో ఇచ్చారు, అందులో దేవుడికి సంబంధించిన కళలన్నీ నిజమని ఒక కొటేషన్ ఉంది. స్వామి రియల్ గా జరిగింది అయ్యింది కదా, నాకు కూడా స్వామి ఎలా చెప్పారో కళలో ఎలా చెప్పారో రియల్ గా కూడా అలా జరిగింది అనుకున్నాను. అనుకుని మళ్ళీ దర్శనానికి వెళ్దామని చెప్తుంటే ఎవరు అన్నారు ఈరోజు స్వామి దర్శనానికి రావట్లేదని. మళ్ళీ అటు నుంచి అటే వెనకాలకి వచ్చేసాను. వెనకాలకి వచ్చాక అక్కడి నుంచి రూమ్కి వెళ్ళాను. అంకుల్ నేను ఇద్దరం కలిసి జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం.
సో నిరాశకి గురి అయిన గాయత్రి ఎవరైతే యజుర్మందిరం వెనక అట్లా కూర్చొని మెట్ల దగ్గర కూర్చొని చాలా ఏడ్చింది, ఆ గాయత్రిలో మళ్ళీ ఆశ ఎలా కలిగింది?
ఈ ఏంటంటే ఇప్పుడు అంకుల్ అన్నారు వెళ్దామమ్మా అని చెప్పేసి, ఓకే జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్తే అక్కడ వాళ్ళు చెకప్ చేశారు. చెకప్ అంటే ఎక్కువ టైం కూడా తీసుకోలేదు, చాలా తక్కువ టైం తీసుకుంది. చెకప్ చేసి ఈ అమ్మాయికి నేను మనసులో అనుకున్నాను, స్వామి అంకుల్ ఏమో ఆర్టిఫిషియల్ లెగ్ అంటున్నారు, బాడీకి అద్దుకొని బాడీలో ఉన్నది ఏదన్నా సరే అది పని చేయకున్నా పర్వాలేదు, ఆ లెగ్ ఉంటే చాలు గానీ ఆర్టిఫిషియల్ లెగ్ వద్దు స్వామి అని మనసులో అనుకున్నా. కానీ అక్కడ వాళ్ళు చెక్ చేసి కూడా అమ్మ నీకు ఆర్టిఫిషియల్ లెగ్ ఏం అవసరం లేదు, ఆపరేషన్ చేసి ఈ లెగ్ వస్తుంది, మీరు నేను సూపర్ స్పెషాలిటీకి రాసిస్తాను, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్తారు. నేను అంకుల్ అది రాసే డాక్టర్ గారు అది రాశాక నేను అంకుల్ 2:00 కి సూపర్ స్పెషాలిటీకి వెళ్ళాం. అక్కడ విత్ ఇన్ అవర్స్ లో అంతా చెకప్ అయిపోయింది. నాకు కైలాసరావు గారు, నేను నన్ను చూసేది కైలాసరావు గారు చూశారు. చూసి చెకప్ చేసి అమ్మ ఈ టైంలో మీకు ఇస్తాను, మరి నువ్వు ఫ్రీ ఉన్నావా నీ వీలుని బట్టి చెప్పు అని చెప్పి డాక్టర్ గారు అడిగారు. యాక్చువల్గా నేను అప్పుడు హాస్పిటల్లో కూడా మన వీలును కనుక్కొని చేస్తారన్నది అప్పుడు తెలిసింది నాకు, వేరే హాస్పిటల్స్ ఎక్కడ నేను చూడలేదు. తర్వాత నేను చెప్పాను, సార్ నేను చదువుతున్నాను, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరు పర్టికులర్ అంటే సరే మన ఎగ్జామ్స్ అయిపోయాక మేము ఆపరేషన్ చేస్తాము, 6 మంత్స్ పడుతుంది, 6 మంత్స్ తర్వాత నువ్వు వచ్చేసాయి అని చెప్పి అప్పుడు నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ ఆపరేషన్ జరిగింది. నెక్స్ట్ ఆపరేషన్ తర్వాత కొన్ని రోజుల బెడ్ రెస్ట్ తర్వాత నాకు క్యాలిపర్స్ ఇచ్చారు. క్యాలిపర్స్ ఇచ్చి నడవమని చెప్పారు. క్యాలిపర్స్ తో నడవడం స్టార్ట్ చేశాను నేను. నాకు సో హ్యాపీ, అంటే నేను కూడా ఇంకా సేవ చేయగలను, నెక్స్ట్ టైం ఐ గోయింగ్ టు డూ, నేను రాబోతున్నాను సేవ చేయడానికి వస్తున్నాను అని నాకు చాలా హ్యాపీగా వేసింది.
ముందున్న గాయత్రిలో ఇప్పుడున్న గాయత్రిలో కొంతవరకు మార్పు వచ్చింది కదా, ఈ మార్పు మీ జీవితాన్ని ఏ విధంగా మార్చేసింది?
చాలా మార్చేసింది. ఒక కాన్ఫిడెంట్ తెచ్చింది నాలో, ఏంటి ఈ ఆపరేషన్ ఇవన్నీ స్వామి ఇవన్నీ నాకు ఇవ్వడం వల్ల నేను ఎక్కడికైనా వెళ్ళగలను, నడవగలను, ఏదైనా చేసుకోగలను. ఎవరో ఒకరు తోడు ఉండాలని కాదు, స్వామి ఒకరు తోడు ఉంటే చాలు, ఏ పైనైనా చేయగలన కాన్ఫిడెంట్ నాలో కలిగింది. ఏ సేవ అయినా చేయడానికి వీలుగా ఉంది అని, స్వామి నాకు సేవ చేసేందుకు భాగ్యం ఇచ్చారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
ఈ అమ్మాయికి జరిగిన అనుభవంలో భగవంతుని కరుణ ఉంది, మరొకరికి ప్రేరణ కలిగిస్తుంది. స్వచ్ఛమైన మనసుతో భగవంతుడిని వేడుకుంటే ఎలాంటి కష్టాలు వచ్చినా ఆయన మన చేయి పట్టుకుని మమ్మల్ని నడిపిస్తారు. దీనికి గాయత్రి గాథనే ఓ చక్కటి ఉదాహరణ.
Thank you. భగవాన్ భగవాన్
గాయత్రికి జరిగిన అనుభవంలో గాయత్రికి రెండు మార్గాలున్నాయి. సేవాదల కోఆర్డినేటర్ వద్దు నువ్వు చేయలేవు అనగానే వెనక్కి తప్పుకుని ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయే అవకాశం కూడా గాయత్రికుండేది. కాని గాయత్రి ఆ విధంగా చెయ్యాలని ఎన్నుకోలేదు. మరో విధంగా ప్రార్థించింది, స్వామి ఎలాగన్నా సరే మీరు భగవంతుడైతే ఈ ప్రార్థనను విని తప్పకుండా నాకు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వండి అన్న ఒకే ఒక్క దృఢ సంకల్పం వల్ల ఆమె స్వామి అనుగ్రహానికి పాత్రురాలై తన జీవితాన్ని సైతం ఒక మలుపు తిప్పేలా స్వామిని చేసిందంటే ఆ ఉత్సాహం సాహసం ధైర్యం ఏ విధంగా తన మనసులో వెళ్లి విరిశాయో ఒక్కసారి మనకు అర్థమవుతుంది. అప్పుడప్పుడు చాలామంది మేమే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆహా ఈ పని ఏం చేస్తాంలే, ఎందుకు మనమే చెయ్యాలి, ఇంకొకడెవరన్నా ఉన్నారు కదా చేయటానికి, ఎవరన్నా ప్రారంభిస్తే నేను దాన్ని జాయిన్ అవుతాను, ఇలాంటి ఆలోచనలు మనకు వచ్చినప్పుడు మనం వెనుకంజ వేస్తున్నాం మన ప్రయత్నంలో మన జీవితంలో అని ఎప్పుడూ అలాగా మనల్ని మనం రిమైండ్ చేసుకుంటూ ఉండాలి అని స్వామి మనకి బోధిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక లీడర్ కావాలంటే మొట్టమొదటిగా మనం ఒక సేవకులం కావాలి, మనం ముందు నుంచి ఆచరించి చూపించాలి. స్వామి తమ అవని సంచారంలో పుట్టిన దగ్గర నుంచి ఆఖరి క్షణం దాకా కూడా స్వామి భౌతికంగా మన మధ్య కదలాడినప్పుడు తను ఒక ఎగ్జాంపుల్గా ఒక ఉదాహరణగా తన జీవితమే తాను సందేశంగా మలుచుకుంటూ ఏ పని చేయాలన్నా సరే ఎంతో ఉత్సాహంతో స్వామి మొట్టమొదట ముందుకొచ్చి తన చెయ్యి కలిపి అందర్నీ తనతో పాటు తీసుకెళ్లేవారు. మరి ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి అని స్వామి కన్నా చక్కగా బోధించేవారు కాదు ఆచరించి చూపించేవారు ఎవ్వరూ లేరు అని మనకి అర్థమవుతుంది. మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏది, మనలో ఉండేది కూడా ఆ భగవంతుడే అన్న విషయం మనం ఎప్పుడూ మర్చిపోతూ ఉంటాం. భగవంతుడు ఎంత శక్తిమంతుడో అదే శక్తి మనలో కూడా ఉందని మాటి మాటికి స్వామి మనకి గుర్తు చేస్తూ వస్తున్నారు. అది ఏంటి అనేది విందాం.
ఆత్మవిశ్వాసము అత్యవసరమైనది. ఈ ఆత్మవిశ్వాసమే లేకుండా ఈ సద్గుణములైనటువంటి సంపత్తి మనమును అందుకోలేము. కాన ఆత్మవిశ్వాసము ప్రతి మానవునికి ప్రాణ సమానం. కష్టములకు లొంగిపోవటము, దుఃఖములకు విచారించడము, బాధలను ఓర్చుకోలేకపోవటము ఇవన్నీ కూడా కేవలము మానవుని యందు దాగినటువంటి యొక్క బలహీనతలే. దీనికి ఏమాత్రం కూడా మనం భయపడకూడదు. బీ ఫియర్లెస్. ఆ విధమైనటువంటి ధైర్యంతో సాహసంతో దానిని మనం ఎదుర్కొన్నప్పుడు అన్నింటి ఎందుకు మనము విజయాన్ని సాధిస్తాము.
అయితే సందేహాలు ఉన్నంత వరకు మన ఆలోచనలకు ఒక క్లారిటీ రావటం చాలా కష్టం. విశ్వాసమనేది దేనికైనా పునాది అని నాకప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏంటి, ఎప్పుడూ మనకు అనిపించాలి. స్వామిని చూస్తే అది ఎంతో బాగా అర్థమవుతుంది. జాగ్రత్తగా మనం స్వామిని అబ్జర్వ్ చెయ్యాలి. నా జీవితమే నా సందేశం అని స్వామి ఎందుకన్నారో అర్థమైపోతుంది. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా స్వామిలో ఒక నూతన ఉత్తేజం కనిపిస్తూ ఉంటుంది. అంతెందుకు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. స్వామి ప్రతిరోజు మనకి దర్శనమిచ్చేవారు. అది కూడా ఒకే సమయానికి ఎంతో సమయపాలనతో, భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా స్వామి కరెక్ట్ సమయానికి దర్శనానికి వచ్చేవారు. స్వామి ఎప్పుడూ భక్తులకు ఎలా ఆనందాన్నివ్వాలి, వారి ముఖాలలో ఎప్పుడూ చిరునవ్వులు చూడాలి అన్నదే తపన అని మనకందరికీ తెలిసిన విషయమే. స్వామి ఎంత ఉత్సాహానికి దర్శనానికి వస్తారు చెప్పండి. ఎంతమంది జనం ఉన్నా వారి మధ్యలోంచి టకటకటకటకమని నడుచుకుంటూ దూసుకుంటూ సెక్యూరిటీని సైతం పట్టించుకోకుండా వేలాది మంది మధ్యలోకి సాహసంతో ధైర్యంతో వెళ్లిపోతారు. ఆ దర్శనం వల్లనే ఎంతో మంది స్వామికి ఆకర్షితులవుతారు. ఈ ముందు మూడు పదాలు అంటే ఉత్సాహం, సాహసం, ధైర్యం, ఈ మూడు అర్థం చేసుకోవడానికే మన జీవితకాలం పడుతుంది. అయినా స్వామిని ఎన్ని మార్లు దర్శించినా, ఎన్ని ఉపన్యాసాలు విన్నా మనది మట్టిబుర్ర కదండి, కొంచెం మెల్లగా అర్థమవుతూ ఉంటుంది. మనకి సందేహాలు ఒకదాని తర్వాత ఒకట అలా వస్తూనే ఉంటాయి. ఈ ఆరు క్వాలిటీస్, ఈ ఆరు గుణాలు ప్రతి మానవుడికి, ప్రతి భక్తుడికి ఉండాలి అని స్వామి చెప్తున్నారు కదా. దీనివల్ల మనకొచ్చే లాభం ఏంటి, మనకొచ్చే ప్రయోజనం ఏమిటి అని అడిగితే స్వామి దానికి ఏమాత్రం ఆకుండా చటుక్కున సమాధానం చెప్తున్నారు. అదేంటి
అయితే, మానవునికి ఈ సద్గుణముల వల్ల కలిగేటువంటి యొక్క లాభం ఏమిటి? ఈ సద్గుణముల వల్ల అనేక విధములైనటువంటి యొక్క భౌతిక సుఖములు, ఆధ్యాత్మిక సుఖములు కూడాను పొందగలుగుతాం. ఆత్మవిశ్వాసం అనేటువంటిది తనను తాను ఉద్ధరించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే కాని ఏ లోకమును, ఏ ప్రపంచమును, ఏ సమాజమునో ఉద్ధరించేటువంటి నిమిత్తం కాదు. కత్తిని రాతిపైన రుద్దుతూ వచ్చినప్పుడు కత్తి పదుల నిమిత్తమై రాతిని రుద్దుతున్నామే కాని రాతిని నునుపు చేసే నిమిత్తం కాదు. కనుక తమ తమ సద్గుణములంతా కూడాను తమను ఉద్ధరించే నిమిత్తమై సద్గుణములు పోషించుకోవాలి. ఈ సద్గుణములు కంటికి రెప్పల వలె, నోటికి పండ్ల వలె, రెండు చేతుల వలె, రెండు కాళ్ల వలె, ఒకదానిని ఒకటి సమన్వయం కావించుకుని ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై మానవు యొక్క జీవితం ఏర్పడినదనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి. కనుక సద్గుణములు అనేటువంటిది కేవలం ఒక సుఖమును చేకూరుతుంది. అయితే ఈ సుఖమును కూడాను మనం చెల్లించవలసినటువంటి యొక్క విలువను మనం అది ఏ ఆ యొక్క విలువైనటువంటి యొక్క ధనం ఏమిటి, మన క్రియాశీలత, స్పిరిట్ ఆఫ్ యాక్షన్, స్పిరిట్ ఆఫ్ వర్క్ అనగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మనం నిజమైన సుఖాన్ని పొందగలుగుతున్నాం. కనుకనే ఆ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని భగవంతుడే అన్ని కార్యములు చూసుకుంటాడు. నేను పాస్ కావాలి, మంచి మార్క్స్ రావాలి అని కూడా నీవు అడగనక్కర్లేదు. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, కష్టపడి చదువు, తప్పక అడుగుకు మునిపెతాను, నిన్ను పార్క్ సంధిస్తాడు. నీలో జీరో వచ్చినప్పటికి పక్కన ఒకటి పెట్టి పదిగా మార్చి పెట్టేస్తాడు. కనుకనే నీవు నీ కర్తవ్యాన్లో నీవు నగ్నం కా, నీ ప్రయత్నంలో ఏ విధమైనటువంటి దోషం లేకుండా చూసి ఇది ఈనాడు విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి యొక్క ప్రధానమైన పట్టుదల.
మనం చాలా మంది ఎప్పుడు అంటూ ఉంటాం, మాకు చాలా భక్తి ఉండండి, మాకు చాలా విశ్వాసం ఉందండి అని అంటూ ఉంటాం. కాని అసలైన పరీక్ష స్వామి పెట్టినప్పుడు మనం ఏ విధంగా దాన్ని నిలదొక్కుని ముందుకు వెళ్లి దాన్ని అధిగమించి వస్తాం విజయవంతంగా అనేది మన భక్తి విశ్వాసాలకి ఒక తార్కాణం. అందుకే స్వామి అంటారు, ఒక గోడ మేకు తలుక ఉదాహరణ స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీ భక్తి విశ్వాసాలను పరీక్షించేందుకు ఏ విధంగా నేను టెస్ట్ పెడతానంటే, ఒక మేకు గోడలో మనం కొట్టినప్పుడు, ఒక కార్పెంటర్ కొట్టినప్పుడు ఆ మేకు సరిగ్గా ఉన్నదా లేదా, మనం తగిలించబోయే ఫోటోకి గాని పటానికి గాని ఉన్న బరువుని ఆ మేకు కాయగలదా లేదా అని పరీక్షించేందుకు ఒక్కసారి ఆ కార్పెంటరు ఆ మేకును ఇట్లా 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 ఊపి పరీక్ష చేస్తాడంట. ఎప్పుడైతే ఆ విశ్వాసం భగవంతుడికి మనపై కలిగిందో, ఆ కార్పెంటర్కి ఆ మేకుపై విశ్వాసం ఎంత దృఢంగా కలిగిందో, ఆ తర్వాతనే ఆ పటాన్ని దానిమీద పేర్చే ప్రయత్నం చేస్తాడు. లేకపోతే ఇంకా దృఢంగా, ఇంకా బలంగా ఆ మేకును కొట్టి ఇంకా లోపలికి వెళ్లే ప్రయత్నాన్ని చేస్తాడు. మరి స్వామి ఇందాక చెప్పారు, భగవంతుడు సరైన సమయానికి వచ్చి నీ కార్యశీలతను బట్టి, నువ్వు ఆచరించే మార్గాన్ని బట్టి తప్పకుండా నీకు ఎప్పుడు అవసరమో అప్పుడు తగిన సహాయం చేస్తాడు అని. మరి మనందరికీ ఉదాహరణలు చూపిస్తేనే గాని మన మనసుకి ఒక శాంతం ఉండదు. ఎందుకంటే అందరం ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాం, ఇది థియరీలోనే, ఇది మాటల్లోనే చెప్పగలం, కానీ దీనికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉన్నాయా? ఎందుకు లేవు? స్వామి జీవితం, స్వామి భక్తుల జీవితాల్ని మనం తెరిచి చూస్తే ఎరలేని ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఒక ఉదాహరణ ఇప్పుడు మీకు నేను అందించబోతున్నాను. ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర అధ్యక్షులైన శ్రీ జగన్నాథ్ ప్రసాద్ గారు స్వామి సేవలో ఉంటుండగా జరిగిన ఒక మంచి అనుభవాన్ని వారి శ్రీమతి పద్మలత గారు పంచుకోగా మనం విందాం. దాన్ని బట్టి స్వామి ఇందాక చెప్పిన విషయం మనకి చాలా బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను.
ఇలా స్వామి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీ అనుభవాలు, ప్రత్యేక అనుభవాలు ఎలా ఉండేవి? మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఎలా ఉండేవి?
ఛాలెంజెస్ అంటే స్వామిని నమ్ముకున్నాక ప్రతి కష్టానికి స్వామి ఉన్నారు అన్న ఒక ధైర్యం ఉండేది. కానీ అసహాయ పరిస్థితుల్లో స్వామి తప్ప ఇంకెవరూ లేరు అని ఉండేది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి మాకు. ఆయనకి మేజర్ హార్ట్ బ్లాక్ అని తెలిసిన తర్వాత మేము పుట్టుపర్తి తీసుకొచ్చాం. పుట్టుపర్తిలో స్వామి అప్పుడు లేరు. అప్పుడు ఇలాగే స్వామి మీరు ఇక్కడ లేరు అని వినాయకుడికి చూసే నేను స్వామి అని అనుకుంటాను. వినాయకుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణం చేసి సూపర్ స్పెషాలిటీకి వెళ్ళాక అక్కడ ఈసీజీ చెక్ టెస్ట్లు అవి చేసి ట్రెడ్మిల్ చేస్తే ఆయన అబ్సల్యూట్లీ ఏమీ బ్లాకేజ్ లేదు, చాలా 25 కుర్రాడుగా చేసేసారమ్మా స్వామి అని అన్నారు డాక్టర్ గారు. సో అప్పుడు కొడై వెళ్లాము. కొడై వెళ్తే స్వామి వచ్చి లెటర్ తీసుకుని ఆశీర్వదించారు. అప్పుడు కొడైకెనాల్లో ఉన్నారు స్వామి. తర్వాత నెక్స్ట్ హర్డిల్ మన నా జీవితంలో మా పెద్దబాబు యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజురీతోనే కటక్ హాస్పిటల్లో పడి ఉంటే డాక్టర్ గారు చెప్పారు 72 అవర్స్ వరకు మేమేమీ చెప్పలేమమ్మా అని చెప్పారు. కాన్షియస్ లో ఉంటే ఒక హోప్ ఉంది కానీ కొమ్మలకు వెళ్ళిపోతే చెప్పలేము అని అంటే, అప్పుడు అలాగే స్వామి అని పిలుచుకుని స్వామి ఫోటో పోయి అక్కడ పెట్టి ఆ తల దగ్గర బ్లడ్ వామిటింగ్స్ అలా అవుతూనే ఉండేవన్నమాట. ఎర్లీ మార్నింగ్ 4 వరకు టైం ఇచ్చారు డాక్టర్ గారు. 4 తర్వాత గాని బ్లడ్ వామిటింగ్స్ అయితే ఇంకా మేమేమి హోప్ ఇవ్వలేమమ్మా అని చెప్పారు. సరే 4 అవుతుందానికి టైం వస్తున్న కొద్దీ నాలో టెన్షన్ అన్కంట్రోలబుల్ అయ్యి అలా స్వామినే తలుచుకుంటూ కూర్చుంది. 4కి నేను ఆయన కోసం ఇటు అటు చూస్తే నాకు అప్పుడు అది డిసెంబర్ 25 క్రిస్మస్ సెలబ్రేషన్స్ అవుతాయి సమితిలో అన్నమాట. మాకు క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేస్తామంటే ఎంటైర్ స్టేట్ నుంచి బాల్వికాస్ పిల్లలు వస్తారు. బాల్వికాస్ ర్యాలీ అవుతుంది. బాల్వికాస్ ఫ్లోట్స్ అవి డిఫరెంట్ యూనిట్స్ వాళ్ళు తీసుకొస్తారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతాయి. చాలా పెద్ద ఫంక్షన్ అన్నమాట అది. చాలా గ్రాండ్ గా అవుతుంది. అది ఆ రోజు ఇట్ హ్యాపెన్ టు బి థర్స్డే. సో ఆ థర్స్డే మా ఇంట్లో భజన నగర సంకీర్తన అవి కూడా. నేను వెతుకుంటుంటే పక్కనున్న వాళ్ళు చెప్పారు ఏంటంటే, లేదమ్మా ఆయన బ్యాక్ భువనేశ్వర్ వెళ్లారు అక్కడ ఓంకారం అదే నగర సంకీర్తన చేయడానికి. నాకు చాలా కోపం వచ్చింది అనమాట. నేను కంట్రోల్ చేసుకోలేక ఆయన ఏమి తండ్రి ఇక్కడ పిల్లడు ఇలాగా పడి ఉంటే ఆయన నగర సంకీర్తన చేస్తానని వెళ్లారు అని చాలా కోపం అయ్యి స్వామిని తిట్టుకున్నాను. ప్రార్థించేదాన్ని తిట్టుకునేదాన్ని ఆయన్ని. అప్పుడు వాళ్ళు కొంచెం శాంతించండి అమ్మా, మీరు ఒకటి అబ్జర్వ్ చేయట్లేదు, ఇంత వామిటింగ్స్ అయ్యేవి కదా ఆరోగ్య వింటర్ కదా, ఎవరు చూడ్డానికి వచ్చినా వాళ్ల షాల్ తీసి కప్పేవారు వాడి మీద. పాపం వాడికి మళ్లీ వామిటింగ్ అయిపోగానే అవి తడిసిపోయి, వద్దు మీది కాస్ట్లీ షాల్స్ వేయకండి అంటే, అవి కాస్ట్లీ కాదమ్మా వాడు ప్రీషియస్ మాకు అని పాపం ఆ భక్తులందరూ చెప్పేవారు. అప్పుడు నాకు స్వామి చెప్పిన సహస్ర శీర్ష పురుష అది దాని గురించి అర్థమైంది, అందరిలో స్వామి ఎలా ఉన్నారు అన్నది. లిటరల్లీ అప్పుడు కూర్చొని అక్కడ ఆలోచించుకునేదాన్ని, ఓహో ఇదా స్వామి అందరిలో నువ్వు ఉన్నావని చూపిస్తున్నావు అని. అప్పుడు నన్ను అది చూడట్లేదు, చూడు నీ పిల్లడు వామిట్ చేయట్లేదు. సో ఎర్లీ మార్నింగ్ 4 తర్వాత వామిట్ చేస్తే మేము ఏమీ హోప్ ఇవ్వలేమని డాక్టర్స్ చెప్పారు. ఈయన ఒక్కళ్ళు తలుపు తీసి దీపం పెట్టుకుని ఓంకారం చేసుకుని ఆయన ఒక్కళ్ళే నగర సంకీర్తనకు వెళ్తే ఎంటైర్ అపార్ట్మెంట్ లో అందరూ బాల్కనీలోంచి అప్పుడు ఇట్ వాజ్ డ్రిజ్లింగ్ అన్నమాట. ఆ వర్షంలో తడుచుకుంటూ ఆయన ఒక్కలే పాడుకుంటూ
నగర సంగీతం చేశారు. చాలా అద్భుతం అది.
చూసారా, స్వామి కార్యానికై, స్వామి కార్యానికి ఎందుకు మనం చేపట్టిన ఏ కార్యానికైనా మనం కట్టుబడి చక్కగా దాన్ని క్రమశిక్షణతో మన మనస్ఫూర్తిగా ఆ కార్యక్రమం చెయ్యాలి అన్న ఆలోచనతో మనం చేస్తే భగవంతుడు మనల్ని పరీక్ష పెట్టచ్చు. ఒక ఎత్తైన కొండదాకా తీసుకువెళ్లి చూపించచ్చు మనం పడగలమో లేదో అని. పడవేసినా పడవేయచ్చు, కాని ఆ చివరి అంచు వచ్చేదాకా మనలో ఆ భక్తి విశ్వాసాలు, ఆ నమ్మకం ఏ విధంగా ఉన్నాయి అని భగవంతుడు పరీక్ష చేసి మరీ మనల్ని కాపాడతాడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఈ ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమం, ఈ ఆరు గుణాలు ప్రతి మానవుడి జీవితంలో ఎంతో ముఖ్యం అని స్వామి చెప్తున్నారు. దీన్ని మరొక భాగంగా కూడా మనం కొంచెం లోతుల్లో ఆలోచించి స్వామి జీవితంలోని కొన్ని విశేషాలను మనం గమనించి నా జీవితమే నా సందేశమని స్వామి ఎందుకన్నారో మరొక మారు మనం అలా గుర్తు చేసుకుంటూ ఉంటే మన జీవితాలు తిరిగి స్వామి సందేశాలుగా మారుతాయని ఒక సదుద్దేశం నా మనసులో కలిగింది. ఇంతటితో శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరి స్వామి ఇచ్చిన ఈ స్ఫూర్తి మన మనసులో ఎప్పుడు ప్రజ్వరిల్లుతూ ఉండాలి, ఉత్సాహంతో మనం ఉవ్విళ్లూరుతూ ఉండాలి. స్వామి కార్యానికైనా ఏ కార్యం చేపట్టడానికైనా మనసులో ముందు ఉత్సాహం ఉండాలి, దానికి భగవంతుడిపై అచంచలమైన విశ్వాసం ఉండాలి. మరి ఇదే విశ్వాసంతో మనం మన కార్యకలాపాల్లో ముందుకు వెళ్తూ స్వామి సేవలో ముందడుగు వేస్తూ ఉంటామని భావిస్తూ ఈ చక్కని పాటతో ముగిద్దాం. మరికొద్దిసేపట్లో సాయి కులవంత్ సభా పండపం నుండి మీరు వేరం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనై ఉండండి, ఈ చక్కని పాటని వింటూ ఉండండి. సాయిరామ్.
ఏ आसमां के तारे बन कर राम जी के प्यारे बनकर जीवन सफल हमारे बनकर आसमां के तारे बन